ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పాలెం విద్యార్థులైన మేము చేను కబుర్లు అనే కార్యక్రమం ద్వారా యాసంగిలో పచ్చి కంకుల కొరకు మొక్కజొన్న సాగు గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాము. తెలంగాణ రాష్ట్రం మొక్కజొన్న సాగు విస్తరణం 16 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 24 లక్షల టన్నులు మరియు దిగుబడి ఎకరాకు 17 క్వింటాళ్లుగా 2017-18 సంవత్సరాల్లో నమోదు చేయబడింది. ఈ సంభాషణలో నష్టపోయిన రైతు లక్ష్మమ్మగా ఇందు, మరొక రైతు రాజన్నగా ఉదయ్, వ్యవసాయ విస్తరణ అధికారిగా కళ్యాణి, కీటక శాస్త్రవేత్తగా శివాని పాత్రలు పోషిస్తున్నారు.
బాగున్నావానే రాజన్న?
బాగున్నా లక్ష్మమ్మ. ఏమాయే ఈ మధ్య కనిపిస్తలేవు?
ఏం చెప్పుకోవాలి రాజన్న, నా అదృష్టం ఏం బాలేదు.
అయ్యో లక్ష్మమ్మ, ఏమైంది? అంత పెద్ద కష్టం ఏం వచ్చింది?
ఏం చెప్పమంటావు రాజన్న, గత 2-3 ఏళ్ల నుండి వరే వేస్తున్నా, కానీ ఈ 7 పంట దిగుబడి సరిగ్గా రాలేదు.
మరి ఏం చేద్దామనుకుంటున్నావు లక్ష్మమ్మ?
ఏముంది రాజన్న, మొన్న మన ఊరికి ఏదో బడి నుండి కొందరు పిల్లగాళ్ళు వచ్చారు కదా, ఆ పిల్లలు పంట మార్చమని చెప్పారు రాజన్న.
అవును లక్ష్మమ్మ, ప్రతి ఏటా ఒకే పంట వేస్తే భూసారం తగ్గిపోతాది, పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది, అందుకని పంట మార్చాలి లక్ష్మమ్మ. అవును, ఇంతకీ ఏం పంట వేద్దామనుకుంటున్నావు లక్ష్మమ్మ?
ఊళ్ళో ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తుంటే విన్నానే నీకు దిగుబడి బాగా వచ్చిందని.
అవును లక్ష్మమ్మ, ఈ ఏటా బానే వచ్చింది.
ఏం పంట వేసావే అంత దిగుబడి వచ్చింది?
మొక్కజొన్న వేసా లక్ష్మమ్మ.
అవునానే, నాకు అస్సలు తెలియదే మొక్కజొన్న సాగు గురించి, కొంచెం చెప్పి పుణ్యం కట్టుకోవే.
ఏముంది లక్ష్మమ్మ, ముందుగాల మనం వరిలాగానే భూమిని 4 సార్లు దుక్కి దున్నాలి.
అవును రాజన్న, దుక్కి దున్నిన తర్వాత నారు వేయాలా లేక విత్తనాలు నాటాలా?
లేదు లక్ష్మమ్మ, దీనికి నారు ఏమి అవసరం లేదు, విత్తనాలు నాటాలి. దీనికి ముందు దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేయాలి. దుక్కి బాగా దున్ని చదును చేసుకుని బోదె నాగలితో 60 సెంటీమీటర్ల ఎడమలో బోదెలు కాలువలు చేసుకోవాలి.
రాజన్న, విత్తే కాలం విత్తు పద్ధతి కూడా చెప్పే.
ఓ ఎందుకు చెప్పాను లక్ష్మమ్మ, యాసంగిలో అక్టోబర్ నుండి నవంబర్ లోగా విత్తుకోవాలి. వర్షాకాలంలో అయితే జూన్ నుండి జులై చివరి వరకు విత్తుకోవచ్చు. స్వల్పకాలిక రకాలను జులై చివరి వరకు విత్తుకోవాలి. ఇంకా విత్తు పద్ధతికి వస్తే బోదెకు పైనుండి 1/3 వంతు ఎత్తులో విత్తుకోవాలి. మొలకెత్తిన 10 రోజుల తరువాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచి మిగతావి తీసివేయాలి.
అవునే, మనం 2 కాలాల్లో ఒకే మొక్కజొన్న రకం మాత్రమే వేయాలా?
అదేం లేదు లక్ష్మమ్మ, మొక్కలో చాలా రకాలు ఉంటాయి. అందులో పైనీర్ 3342 స్వల్పకాలిక రకం లక్ష్మమ్మ, ఇది దిగుబడి కూడా బాగా ఇస్తుంది. మరియు పైనీర్ 1864 బిస్కో, 2238 దీర్ఘకాలిక రకాలలో, 900 ఎం గోల్డ్, 30B07 మధ్యకాలిక రకాలలో కోహినూర్, ప్రభల్ వంటి రకాలను వేయవచ్చు లక్ష్మమ్మ.
అటుగా వెళ్తున్నాయి ఏవో మేడం గారు రాజన్నను చూసి ఇలా అన్నది.
ఏం రాజన్న, బాగున్నావా?
బాగున్నా మేడం. ఏం మేడం ఇలా వచ్చారు?
ఏం లేదు రాజన్న, ఒకసారి పొలాలు చూసి వెళ్దామని ఇలా వచ్చాను. అవును, నువ్వేమో చేస్తున్నావు రాజన్న?
ఇగో ఈమె లక్ష్మమ్మ మేడం, మొక్కజొన్న సాగు గురించి చెప్తున్నా.
నమస్కారం అమ్మా.
ఇగో లక్ష్మమ్మ, నాకు ఆ మడి దగ్గర పని ఉంది, మిగతాది మన ఏఓ మేడం గారు చెప్తారు.
సరే రాజన్న.
చెప్పు లక్ష్మమ్మ, నీకు ఏం కావాలో.
ఈ మొక్కజొన్న విత్తనాలు ఎంత జాగా వదిలేయాలి? మరియు ఎకరానికి ఎన్ని మొక్కలు ఉంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది మేడం?
చెప్తా లక్ష్మమ్మ, సాధారణంగా 2 సార్ల మధ్య దూరం 60 సెంటీమీటర్లు మరియు మొక్కకి మొక్కకి మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకుని మొక్కజొన్న విత్తనాలు నాటుకోవాలి. అలాగే మొక్కల సంఖ్య ఎకరానికి 37,600 ఉంటే పంట దిగుబడి బాగా వస్తుంది. మరియు ఎకరానికి 10 కిలోల మొక్కజొన్న విత్తనాలు వేసుకోవచ్చు లక్ష్మమ్మ.
వరికి నీరు బాగా అవసరం కదా మేడం, మరి దీనికి ఎలా చేస్తే బాగుంటుందంటారు?
సాధారణ పద్ధతిలో ఇవ్వచ్చు, కానీ డ్రిప్ పద్ధతి ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మొక్క దగ్గరనే మరియు మొక్కకి అవసరమైనంత వరకు మాత్రమే నీళ్లు పడతాయి. ఇంకా ఈ పద్ధతి ద్వారా నీటి నష్టం కూడా తక్కువగా ఉంటుంది లక్ష్మమ్మ.
అవునా మేడం, మరి పంట ఎదుగుదలకు కారణమైన పోషకాలు, వాటి లోపాలు, యాజమాన్యం గురించి చెప్పండి మేడం.
మంచి ప్రశ్న అడిగావు లక్ష్మమ్మ. చాలా మంది రైతులకు దీని గురించి ఎక్కువగా తెలియదు. నేలలో నత్రజని, పొటాష్, భాస్వరం, జింకు లోపాలు ఎక్కువగా ఉంటాయి. భాస్వరం దుక్కిలో సిఫార్సు మేరకు భాస్వరపు ఎరువును వేయాలి. డిఏపి 2% ద్రావణాన్ని 4 నుండి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. నత్రజని 1/3 వంతు దుక్కిలో, 1/3 వంతు పైరు మోకాలు ఎత్తు దశలో మరియు 1/2 వంతు పూత దశలో వేసుకోవాలి. జింక్ దుక్కిలో 20 కిలోల జింకు సల్ఫేటును 2-3 పంటలకొకసారి వాడాలి. పైరుపై జింకులోప నివారణకు 2 గ్రాముల జింకు సల్ఫేటును 1 లీటరు నీటికి కలిపి 4 నుండి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
మేడం, ఈ కలుపు మొక్కల నివారణ గురించి కొంచెం చెప్పండి మేడం.
మొక్కజొన్న విత్తిన 40 నుండి 45 రోజుల వరకు పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే అట్రాజిన్ 50% WP లేదా అలాక్లోర్ 50% EC 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయా లక్ష్మమ్మ, ఇది తేమ కలిగిన నేలలో మాత్రమే వేసుకోవాలి. అలాగే మొలిచిన కలుపు మొక్కలపై 2,4-D డైమిథైల్ అమైన్ సాల్ట్ 50% WP లేదా 2,4-D ఇథైల్ ఎస్టర్ 34% EC 500 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
మేడం, సేద్య పద్ధతుల గురించి కూడా చెప్పండి.
బెరుకులు తీసివేయుట, జల్లులు తీసివేయుట, ఆడ మరియు మగరకాలు ఒకేసారి పుష్పించుట మొదలైన సేద్య పద్ధతులు మొక్కజొన్నలో పాటిస్తారు లక్ష్మమ్మ.
ఈ ఆడ మగ రకాలేంది మేడం?
చెప్తా లక్ష్మమ్మ, మొక్కజొన్నలో ఆడ మరియు మగ 2 రకాలు ఉంటాయి. కాలపరిమితిని బట్టి ఆడ మరియు మగ రకాలను వేరువేరు తేదీలలో విత్తుకోవాలి. 2 ఒకే కాలపరిమితి గలవైనచో ఆడరకంను మగరకంను ఒకేసారి విత్తుకోవాలి. మగరకంను దగ్గరగా ఎక్కువ సాంద్రతతో విత్తుకోవాలి.
జల్లులు తీసివేయట అంటే ఏంటి మేడం?
ఆడవరుసలలోని ప్రతి మగ పుష్పాన్ని పువ్వు నుండి బయటకు వచ్చిన వెంటనే తీసివేయాలి. ఎడమ చేతితో కాండాన్ని పట్టుకుని కుడి చేతితో జల్లు మొత్తం ఒకేసారి వచ్చేలా లాగాలి. ఈ ప్రక్రియ 10 నుండి 15 రోజుల వరకు చేపట్టాలి.
ఇక ఈ బెరుకులు తీసివేయట గురించి మనకు తెలిసిందేలే మేడం.
అవును లక్ష్మమ్మ, ఇది మనం ఎప్పుడు చేసేదే.
మర్చిపోయిన మేడం, వరిలో పురుగుల సమస్య బాగా ఉంటుందిగా, మొక్కలో కూడా ఉంటుందా మేడం?
అవును లక్ష్మమ్మ, ఈ 7 చాలా మంది రైతులు పురుగుల సమస్య ఉందని నా దగ్గరకు వచ్చారు.
అవునా మేడం? మరి ఎలా నివారించాలో చెప్పండి.
నాకు కూడా వాటిపైన ఎక్కువగా అవగాహన లేదు.
మరి ఎలా మేడం, అట్లయితే ఏం చేద్దాం?
ఇక్కడ వ్యవసాయ కళాశాల దగ్గర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఉంది కదా లక్ష్మమ్మ, అక్కడికి వెళ్లి కీటక శాస్త్రవేత్తను అడుగుదాం.
సరే మేడం, పోదాం పండి.
నమస్కారం మేడం.
నమస్కారం మేడం. ఏంటి మేడం ఇలా వచ్చారు?
మేడం, చిన్న పని ఉంది అందుకే ఇలా వచ్చాను. ఈమె పేరు లక్ష్మమ్మ. ఈమె మొదటిసారి మక్క వేస్తుంది. పురుగుల సమస్య గురించి ఏమైనా చెప్తారేమో అని మీ దగ్గరికి తీసుకుని వచ్చాను.
మక్కల్లో అరుదుగా కత్తెర పురుగు, కాండం తొలచు పురుగు ఎక్కువగా కనిపిస్తాయి.
అట్లానా మేడం? మరి వాటిని ఎలా నివారించాలి?
ముందుగా కత్తెర పురుగు సంవత్సరం పొడవునా ఆశించే అవకాశం ఉన్నది. దానికి పురుగు గమనించిన వెంటనే క్లోరన్ ట్రానిలిప్రాన్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క సిడిలో పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎర యొక్క సుడిలో వేసుకోవాలి. కాండం తొలచు పురుగు 10 నుండి 20 రోజుల పైరును ఆశిస్తుంది. దాని నివారణ కోసం మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరన్ ట్రానిలిప్రాన్ 20 SC 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి మొలిచిన 10 నుండి 12 రోజుల సమయంలో పిచికారీ చేయాలి. 25 నుండి 30 రోజుల సమయంలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 3 కిలోల ఆకుల సుడిలలో వెయ్యాలి.
అవునా మేడం? నా పంట వేసాక ఇంకా ఏమైనా పురుగుల సమస్య వస్తే మీ దగ్గరకు వస్తాం మేడం.
ఎలాంటి సమస్య వచ్చినా రండి, మేమున్నది మీకోసమే కదా.
ఏయో మేడం, ఆ మేడం మంచిగా చెప్పింది కదా.
అవును లక్ష్మమ్మ.
అవును మేడం, ఈ పురుగుల సమస్య కలుపు మొక్కలే కాకుండా ఈ మొక్కలో ఇంకా ఏమైనా సమస్య ఉంటుందా మేడం?
ఉంటది లక్ష్మమ్మ. ఈ మొక్కలో తెగుళ్ల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది.
అవునా మేడం? మరి ఎట్టా మేడం అట్ట అయితే? వాటి గురించి కూడా కొంచెం చెప్పమ్మా.
ఓ ఎందుకు చెప్పను లక్ష్మమ్మ, మొక్కజొన్నలో టార్సికం ఆకుమాడు తెగులు, త్రుప్పు తెగులు ఎక్కువగా వస్తుంది.
అంటే ఏంది మేడం
టార్సికం ఆకుమాడు తెగులు అనగా? ఆకులపై పొడవైన కోలాకారపు బూడిద మరియు గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు అధిక తేమ మరియు మంచు పడినప్పుడు, ఇంకా ఉష్ణోగ్రత 18 నుండి 27 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఈ తెగులు మొక్కజొన్న విత్తిన 40 నుండి 50 రోజుల పంటలో కనిపిస్తుంది.
అవునా మేడం, మరేం చేసేది?
ఏముంది లక్ష్మమ్మ, మాకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
మంచిది మేడం. మరి ఆ త్రప్పో త్రుప్పో అన్నారు కదా, అది ఎలా ఉంటుంది? దానికి ఏం చేయాలి మేడం?
ఆ లక్ష్మమ్మ, ఆకులపై గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పొక్కులు కనిపిస్తాయి. అధిక తేమ గల చల్లటి వాతావరణంలో ఈ తెగులు ఉధృతి మరియు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు నేలలో జాలు ఏర్పడినప్పుడు ఎక్కువగా గమనించవచ్చు. దీనికోసం మాకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి తెగులు తీవ్రతను బట్టి 1 లేక 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
మర్చిపోయిన మేడం, ఈ పంట ఎప్పుడు కోతకు వస్తుంది?
హా లక్ష్మమ్మ, నువ్వు పచ్చికంకుల కొరకు ఈ మొక్కజొన్నను సాగు చేయాలనుకుంటున్నావు కనుక పంట కోతకు వచ్చే 25 నుండి 30 రోజుల ముందు పంటను కోయాలి.
సరే మేడం, నాకు చాలా సాయం చేశారు, ధన్యవాదములు మేడం. మీ రుణం ఎప్పుడూ తీర్చుకోలేను.
పర్లేదు లక్ష్మమ్మ, మీకు సలహాలు ఇవ్వడమే కదా మాకు ఉన్న పని.
మొక్కజొన్నను మనం ఆహారంగానే గాక దాని రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను, పేలాలు, తీపి కందే మరియు బేబీకాన్ గాను ఉపయోగించడం జరుగుతుంది. దాని మార్కెట్ ధర ఉడకబెట్టిన ఒక్క కంకి 20 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. వీటిని వివిధ రకాల పంటల్లో ఉపయోగిస్తున్నారు. మొక్కజొన్నలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది, లో కొలెస్ట్రాల్ లెవెల్ కు సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను నిరోధిస్తాయి. ఎనర్జీని పుష్కలంగా అందించే 100 గ్రాముల బేబీకాన్ లో 342 క్యాలరీలు ఉన్నాయి. ఇంకా మన శరీరానికి మరియు మెదడుకు చాలా ముఖ్యమైన అవసరమయ్యే విటమిన్ సి, నియాసిన్ మరియు థయామిన్లు ఉన్నాయి. ధన్యవాదములు.
ఈ వారం మన చేను కబుర్లలో సామాజిక భద్రత గురించి తెలుసుకుందాం. భద్రతను ఆంగ్లంలో సేఫ్టీ అంటారు. సురక్షితంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలని భద్రతా చర్యలు అంటారు. భద్రతకు కావలసిన చర్యలను చేపట్టే విధానాన్ని భద్రత అంటారు. ఆహార హక్కు, ఆహారము మరియు పోషణ సంరక్షణ. జాతీయ మధ్యాహ్న భోజన పథకం, పరిపూర్ణ బాలల వికాస సేవలు, కిశోర శక్తి యోజన ద్వారా పోషణ సంరక్షణ జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజన పథకం సుమారుగా మొత్తం అంతా అమలు చేశారు. ICDS మాత్రం అంచెలంచెలుగా అమలు చేయబడుతుంది. 11 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న బాలికల ఆరోగ్య మరియు పోషణను పెంపొందించడానికి కిశోర శక్తి యోజనని కూడా ప్రభుత్వం అమలు చేసింది. 4,882 కోట్ల రూపాయలతో ప్రభుత్వం జాతీయ ఆహార సంరక్షణ మిషన్ ని ప్రారంభించింది. 2008-09 సంవత్సరంలో ప్రభుత్వం 225 లక్షల టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది. అలాగే 265 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసింది. ఇదివరకెప్పుడు ఇలా కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం గోధుమల కనీస సహకార ధర 4 సంవత్సరములలో క్రమంగా పెంచింది. ఇది 2004-2005 సంవత్సర స్థాయి కన్నా 56% ఎక్కువ. ఇది 2008-2009లో క్వింటాల్ కి 1,000 రూపాయలు, 2004లో బియ్యం కనీస సహకార ధర క్వింటాన్ కి 546 రూపాయల నుండి 850 రూపాయలకు పెరిగింది. 2007-2008లో తగినంత గోధుమల నిల్వలు మరియు స్థిరమైన గోధుమల ధరల ద్వారా ఆహార సంరక్షణ కల్పించడానికి ప్రభుత్వం 17.69 లక్షల టన్నుల గోధుమల్ని దిగుమతి చేసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం క్రింద ఎవరైనా యువకులు రోజువారీ శ్రామికునిగా కనీసం వేతనానికి చేయదలుచుకుంటే వారు 15 రోజులలో స్థానిక ప్రభుత్వ పనులలో ఉపాధికి అర్హులు. ఈ ఉపాధి సంవత్సరానికి 1 ఇంటికి 100 రోజుల వరకు పరిమితము. పౌర సరఫరాల వ్యవస్థ. ఆహార సంరక్షణ కల్పించడంలో పౌర సరఫరాల వ్యవస్థ ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. 4 లక్షల కన్నా ఎక్కువ చౌక దుకాణాల నెట్వర్క్ తో ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువుల్ని సుమారు 16 కోట్ల కుటుంబాలకి సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇండియాలో పౌర సరఫరాల వ్యవస్థ బహుశా ప్రపంచంలో ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ధాన్య బ్యాంకులు. ఉత్పాదకత లేని ఋతువు మరియు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కలిగే కరువు నుండి కాపాడడానికి గ్రామీణ ధాన్య బ్యాంకులను ఎక్కువ కవరేజ్ మరియు ఎక్కువ అర్థవంతం అయ్యేలా సమీక్షించారు. ఇంతకు ముందు షెడ్యూల్ తెగల వారికి మరియు గిరిజన ప్రాంతాలలో ఉండే షెడ్యూల్ కులాల వారికి ఈ పథకం వర్తించేది. కరువుకు లోనయ్యే ప్రాంతాలలో, ఎడారి ప్రాంతాలలో మరియు ఆహార కొరత ఉన్న దేశ భాగాలలో, సరైన మార్గం లేని కొండ ప్రాంతాలలో గత 4 సంవత్సరాలలో అనుమతించిన గ్రామీణ ధాన్యపు బ్యాంకులు 4,858 నుండి 15,129 వరకు పెరిగాయి. అంత్యోదయ అన్న యోజన. అంత్యోదయ అన్న యోజన అదనంగా 1 కోటి గృహాల వరకు విస్తరించింది. ఇది 67% విస్తారం వరకు వ్యాపించింది. రాష్ట్రాలలో టార్గెటెడ్ పౌర సరఫరా విధానము పరిధిలో ఉండే దారిద్ర్య రేఖ క్రిందనున్న కుటుంబాలలో 1 కోటి అతిపెద్ద కుటుంబాలను గుర్తించడము మరియు ఆహార ధాన్యాలను అతి తక్కువ ధరలు, అంటే గోధుమ కిలో 2 రూపాయలకు, బియ్యం కిలో 3 రూపాయలకి ఇవ్వడానికి ఆలోచిస్తుంది. ఈ పథకం కింద ఆహారం యొక్క మొత్తం రాయితీలను వినియోగదారులకు అందజేయబడుతుంది. గ్రామీణ గృహ పథకం. ఇందిరా ఆవాస్ యోజన. ఇందిరా ఆవాస్ యోజన మన దేశం ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద సమగ్ర గ్రామీణ గృహ నిర్మాణ పథకం. దీని మూలాలు 1980లో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం లోని వేతన ఉపాధిలో ఉన్నాయి. ఆ తర్వాత ఇదే పథకం 1983లో గ్రామీణ భూమి లేని పేదల ఉపాధి హామీ పథకంగా మారింది. ఈ పథకం కింద ఇల్లు నిర్మించడం అనుమతించబడింది. ఈ పథకం కాలక్రమంలో IAY రూపొందించబడింది. ఇందిరా ఆవాస్ యోజన 1996లో జనవరి 1 ప్రారంభించబడింది. ఇందిరా ఆవాస్ యోజన 1985లో ప్రారంభించిన గ్రామీణ భూమి లేని పేదల ఉపాధి హామీ పథకానికి అనుబంధ పథకంగా ప్రారంభించబడింది. అంతకు మునుపు వెట్టి చాకిల నుంచి విముక్తి పొందిన SC ST లకు ఈ పథకం కింద ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగింది. 1985లో ఏప్రిల్లో జవహర్ రోజ్గార్ యోజనను ప్రారంభించినప్పుడు ఆ నిధులలో 6% SC ST లకు వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన వారికి ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. 1993-94లో జవహర్ రోజ్గార్ యోజన కు కేటాయించిన నిధులను 10% పెంచి ఆ అదనపు 4% ఈ పథకాన్ని ST SC ఏతరులకు కూడా వర్తింపజేశారు. ప్రతిష్టాత్మక ఇందిరా ఆవాస్ యోజన పథకం ప్రధాన లక్ష్యం పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇవ్వడం. వివిధ రాష్ట్రాలలో వివిధ పథకాల పేరిట వివిధ రకాలుగా దీనికి నిధులిస్తున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఇందిరమ్మ పథకం, గుజరాత్ లో సర్దార్ పటేల్ ఆవాస్, తమిళనాడులో సమత్వరపురం పేరిట ఇది నిర్వహించబడుతోంది. ప్రతి రాష్ట్రము తమ సొంత విధానాలు పద్ధతులలో ఈ పథకం కింద పేద ప్రజలకు ఇల్లు నిర్మించి ఇస్తున్నాయి. పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఉపాధి. భారతదేశంలో ఉపాధి కల్పన. ఈ పథకాల కింద ఉపాధి మరియు స్వయం ఉపాధి రెండు దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి ఇచ్చారు. పలు రకాల పేదరికాన్ని తగ్గించే మరియు ఉపాధి కల్పన కార్యక్రమాన్ని 1998-99 సంవత్సరం నుండి కింద ఇచ్చిన 2 గ్రూపులుగా వర్గీకరించారు. భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలోని పనివారు అంటే ఎవరైతే వేతనము లేదా ఆదాయం కొరకు నేరుగా లేదా ఏదైనా సంస్థ కాంట్రాక్టు ద్వారా ఏదైనా ప్రదేశంలో అతని లేదా ఆమె గృహంలో, ఫీల్డ్లో లేదా ఏదైనా పబ్లిక్ ప్రదేశంలో పనిచేసేవారు మరియు ఎవరైతే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం మరియు ప్రొవిడెంట్ ఫండ్ చట్టం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క ఇన్సూరెన్స్ మరియు పింఛను పథకం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా లాభం పొందని వారు లేదా సమయాన్ని బట్టి అధికారులు నిర్ణయించిన లాభాలు పొందని వారు. ఉపాధి కల్పన ప్రభుత్వ చొరవలు. గ్రామీణ పేదలకు 100 రోజుల ఉపాధిని కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన చట్టం అమలు చేయబడింది. ఈ చట్టం కింద దేశంలో 200 జిల్లాల నుండి క్రమంగా మొత్తం 614 గ్రామీణ జిల్లాలకి 2008 ఏప్రిల్ నెల నుండి విస్తరింపజేశారు. చిన్న మరియు గ్రామీణ పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధులను కల్పించడానికి ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ పునరుద్ధరించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో పెద్ద మొత్తంలో జీవనాధారమైన ఉపాధి కల్పన అవకాశములు కలిగించే ఈ వ్యాపార సంస్థల యొక్క ఉత్పాదకతను మెరుగుపరచడానికి అవ్యవస్థీకృత రంగంలో వ్యాపార సంస్థల కొరకు జాతీయ కమిషన్ సలహా ఇచ్చే సంఘంగా మరియు అనియమిత రంగాన్ని గమనించడానికి నియమించారు. పింఛను, కుటుంబ మరియు మాతృత్వ సహకారం. జాతీయ సామాజిక సహాయ పథకం 1995 ఆగస్టు 15 నుండి అమలులోకి వచ్చిన జాతీయ సామాజిక సహాయ పథకం. రాజ్యాంగంలో Article 41 మరియు 42 ఉన్న ఆదేశిక సూత్రాలను నెరవేర్చడంలో ఒక ముఖ్యమైన కార్యసాధనంగా పనిచేస్తుంది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పేదవారికి, సంపాదించే వారు మరియు తల్లి మరణించిన వారికి సామాజిక సహాయం చేయడానికి నేషనల్ పాలసీ ప్రవేశపెట్టింది. ఈ పథకంలో 3 విభాగాలు ఉన్నాయి. అవి జాతీయ వృద్ధాప్య పింఛను పథకం. దరఖాస్తుదారుని వయస్సు 65 సంవత్సరములు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. దరఖాస్తుదారుడు అతను లేదా ఆమె స్వంత ఆదాయం లేదా కుటుంబ సభ్యుల ఆదాయం లేదా ఇతర వనరుల ఆర్థిక సహాయంతో జీవనము సాగక ఉండాలి. వృద్ధాప్య పింఛను అర్హత నెలకు 75 రూపాయలు. జాతీయ కుటుంబ సహాయక పథకం. ఈ పథకం కింద నష్టపోయిన కుటుంబంలో ప్రాథమికంగా సంపాదిస్తున్న వారు మరణించినప్పుడు దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాల వారికి కొంత మొత్తాన్ని కుటుంబ సహాయంగా ఇస్తారు. జాతీయ మాతృత్వ సహాయ పథకం. ఈ పథకం కింద దారిద్ర్య రేఖ దిగువనున్న ఇంటిలోని గర్భవతులకు ఈ కింది సూత్రాలను అనుసరించి కొంత మొత్తాన్ని డబ్బు రూపంలో సహాయాన్ని అందజేస్తారు. 19 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉన్న గర్భవతులకు 1-2 కాన్పుల వరకు ఈ సహాయం లభిస్తుంది. భారత ప్రభుత్వం చే ముందుగా నిర్ణయించబడిన సూత్రాలను అనుసరించి లబ్ధిదారులు దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. 500 రూపాయల సహాయం. ఈ పథకం కింద మహిళలకు 1-2 గర్భాలకు సహాయం అందించబడుతుంది. ఫ్రీ డెలివరీ చెల్లింపు. గర్భిణీ స్త్రీలు తనను మరియు బిడ్డను సరైన సంరక్షణ కోసం ఫ్రీ డెలివరీ సమయం కోసం చెల్లిస్తారు. ప్రసవానంతరం చెల్లింపు. ప్రసవానంతర మందులను నిర్వహించడానికి డెలివరీ తర్వాత కూడా సహాయం చురుకుగా ఉంటుంది. ఆరోగ్య రక్షణ కోసం అందరికీ మరుగుదొడ్లు. 120 కోట్ల భారత జనాభాలో 53% రోజువారీ కనీస అవసరమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. దాదాపు సగానికి పై అంటే 60 కోట్ల మందికి పైగా భారతీయులు రోజు బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇది పౌష్టికాహార లోపానికి మూల కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవు. 100 కోట్ల మంది బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. పారిశుద్ధం పెంచితే పిల్లల్లో పరోక్ష జ్ఞానం పెరుగుతుంది. ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని నిర్వహించిన సందర్భంగా ప్రపంచ బ్యాంకు నివేదికలోని మాటలివి. నిర్మల భారత్ అభ్యాస్. ఈ కార్యక్రమం ఉద్దేశం దేశంలోని అన్ని గ్రామాలలో, అన్ని నివాసాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడమే. 2010 కల్లా బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చేయాలనే లక్ష్యంతో 1999 భారత ప్రభుత్వం టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ అనే పథకం మొదలుపెట్టింది. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అందరికీ మరుగుదొడ్లు సమకూరటం లేదు. సులభ్ ఇండియా. వివిధ రాష్ట్రాలలో విసర్జకాలను ఎత్తిపోయవలసిన మరుగుదొడ్లు ఉండటం వల్ల ఆ పనికి మనుషుల్నే ఉపయోగిస్తున్నారు. ఈ అమానవీయ వృత్తిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 1993లో ఒక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం డ్రై లేటరిన్స్ నిర్మాణాన్ని నిషేధించింది, కానీ ఇప్పటికీ వాటి నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఈ వృత్తిపై నిషేధం అందులో ఉన్న వారి ఉపాధికి సంబంధించిన తాజా బిల్లులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆర్థిక వ్యవస్థ పర్యావరణంపై తక్కువ ధరలకు విక్రయించే వస్తువుల ప్రభావం. ప్రస్తుత కాలంలో వినియోగం కన్నా ఉత్పత్తి ఎక్కువైంది, అందువల్ల కంపెనీల అవసరం లేకపోయినా కొనేటట్లు కొనుగోలుదారుల్ని అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఉదరగొడుతున్నారు. మన్నిక లేని చౌకగా లభించే వస్తువులతో మార్కెట్లు నిండిపోతున్నాయి. ఇలాంటి పరికరాలలో వాడే రసాయనాలు హానికరంగా ఉండటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆహార పదార్థాలలో కలిపే రంగులు మొదలు పిల్లల ఆట పరికరాలలో వాడే రంగుల వరకు అన్ని కాలుష్యం కలిగించేవి గానే ఉంటున్నాయి. రంగులు కలిపిన నిలువ ఉన్న నూనెలతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల అనేక వ్యాధులు కలుగుతున్నాయి. మన్నిక లేని వస్తువుల ఉత్పత్తి వలన ముడిసరుకు ఎక్కువగా ఖర్చవుతుంది. పదే పదే కొనాల్సి రావడం వలన ఉత్పత్తిని పెంచుతారు. ఇవి వనరుల దుర్వినియోగానికి పర్యావరణానికి ఎంతో హానికరంగా పరిణమిస్తుంది. అందువల్లనే మనం అవసరమైన వస్తువుల్ని అవసరమైన పరిమాణంలోనే కొనాలి. కొనేటప్పుడు వాటి తయారీలో వాడిన పదార్థాలు, వాటి ప్రభావాలు, మన్నిక నాణ్యత మొదలైనవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. మీరు సేకరించిన సమాచారం ఆధారంగా తక్కువ ధరకు లభించే వస్తువులు లేదా ఉత్పత్తులు కొనుగోలు చేయటం ఆర్థికంగా పర్యావరణ పరంగా సరైనదేగా అనేది నిర్ణయించండి. అదే విధంగా తక్కువ నాణ్యత కలిగిన వస్తువుల జీవితకాలం తక్కువగా ఉండటం వల్ల వ్యర్థ పదార్థాలు పెరుగుతాయి అని ఆలోచించండి. విన్నారు కదా శ్రోతలు సామాజిక భద్రత గురించి. మరి వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, తడి పొడి పద్ధతిలో గొట్టం ఏ ఆకారంలో ఉంటుంది? ఏ వృత్తాకారం, బి స్థూపాకారం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి స్థూపాకారం. గత వారం రెండవ ప్రశ్న, తడి పొడి పద్ధతి ఏ నేలల్లో పాటించరాదు? ఏ నల్లరేగడి నేలలు, బి చౌడు నేలలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి చౌడు నేలలు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు క్యాదరి రాములు, విజయలక్ష్మి, కీర్తన, కౌశల్, సాకేత్, నిజామాబాద్, రాకేష్ గూడ, వరంగల్ రూరల్, కట్ల సతీష్, సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, భద్రాద్రి కొత్తగూడెం, రేణుశ్రీ, బొంతపల్లి, వి నాగేశ్వరరావు, నర్సాపురం, డాక్టర్ ఎస్ స్వరూప, దోమల్గూడ, మాధవి, బొంతపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శ్రీమతి ఝాన్సీ కర్రీ, హైదరాబాద్, ఎం నందిని, ఎం పాపమ్మ, ఖమ్మం. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ప్రసాద్, కరీంనగర్, డాక్టర్ రామ్మూర్తి, విజయనగర్ కాలనీ. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, యాసంగి మొక్కజొన్నల్లో అదనపు మొక్కలను మొలకెత్తిన ఎన్ని రోజుల తర్వాత తీసివేయాలి? ఏ 10 రోజులు, బి 15 రోజులు. ప్రశ్న మరోసారి, యాసంగి మొక్కజొన్నల్లో అదనపు మొక్కలను మొలకెత్తిన ఎన్ని రోజుల తర్వాత తీసివేయాలి? ఏ 10 రోజులు, బి 15 రోజులు. ఈ వారం రెండవ ప్రశ్న, 100 గ్రాముల బేబీ కార్న్ లో ఎన్ని కెలరీల శక్తి ఉంటుంది? ఏ 342 కెలరీలు, బి 450 కెలరీలు. ప్రశ్న మరోసారి, 100 గ్రాముల బేబీ కార్న్ లో ఎన్ని కెలరీల శక్తి ఉంటుంది? ఏ 342 కెలరీలు, బి 450 కెలరీలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550 9 6 7 2 నెంబర్ మరోసారి 9 5 5 0 7 0 4 6 7 2 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.